శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
నర్రవాడ పేరంటాలు శ్రీ వెంగమాంబ సంపూర్ణ జీవిత చరిత్ర మీకు సమర్పిస్తున్నవారు జయసింధూరి ఎంటర్ప్రైజెస్ మదనపల్లి. కథారచన విద్వాన్ శ్రీ కటా నరసింహులు. కథాకథనం శ్రీ ఎస్ ఈశ్వరరెడ్డి. అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఒక ఇంటి కోడలుగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ ఇంటివారికి ఊరివారికి తలలోని నాలుకగా మెలుగుతూ ఆర్తులకు దీనులకు అండదండగా నిలిచి హఠాత్తుగా సంభవించిన దారుణమైన సంఘటనను దైవికమైన ఆదేశంగా స్వీకరించి అగ్నిగుండ ప్రవేశం చేసి పేరంటాలుగా కొలువుదీరి తరతరాలుగా నీరాజనాలందుకుంటున్న శ్రీ వెంగమాంబ దివ్య చరిత్రను వినిపించిన వారికి విన్నవారికి పాప సంహారకము సకల శుభదాయకము. కావున భక్త మహాజనులారా, పేరంటాలు శ్రీ వెంగమాంబా మహాదేవి దివ్య చరిత్రాంశములను ఆ దేవి కృప వలన మీకు వినిపిస్తున్నాను. తాము సావధానచిత్తులై ఆ మహాసాధ్యుని గురించిన మహిమామృత వాక్కులను విని తరించగలరని కోరుకుంటున్నాను. మహామహిమోపేతురాలుగా, పేరంటాలుగా, సంతాన లక్ష్మిగా, దీనులపాలి కల్పవృక్షంగా, కోరుకున్న వారి కొంగు బంగారంగా, వరదాయినిగా, భక్తుల హృదయాలలో తరగని చెరగని ముద్ర వేస్తూ ఏడాది పొడుగునా భక్తుల కైంకర్యాలు స్వీకరిస్తూ వారి వారి మృక్కులు చెల్లిస్తూ బ్రహ్మలోకమున సరస్వతి వలె, వైకుంఠమున లక్ష్మీదేవి వలె, కైలాసమున పార్వతి వలె, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నర్రవాడలో ముగ్గురు దేవతల మూలమైన పరాశక్తిగా పేరంటాలు శ్రీ వెంగమాంబా మహాదేవి కొలువుదీరి ఉన్నది. నర్ర అంటే ఎద్దు, మేలైన నర్రలకు పేరైనది గనుక నర్రవాడుకు ఆ పేరు సార్థకమైంది. పేరుకు తగినట్టు నర్రవాడలో అత్యధికంగా రైతు కుటుంబాలు. పేరంటాలు శ్రీ వెంగమాంబా మహాదేవి ఆ ఊరి కోడలుగా అడుగుపెట్టడమే నర్రవాడ చేసుకున్న జన్మ జన్మల పుణ్యఫల విశేషం. నర్రవాడకు అతి సమీపంలో అంటే కూతవేటు దూరంలో ఆగ్నేయ దిక్కుగా వడ్డెపాలెం అనే గ్రామం ఉంది. నర్రవాడ ఎలాగో వడ్డెపాలెం కూడా అలాగే అన్ని వసతులు కలిగిన కుగ్రామం. అందులో ఒక కుటుంబం పచ్చవ ఇంటి పేరు కలిగినది. ఆ పచ్చవ వారిలో వెంగయ్య సంపన్న గృహస్థు, వెంగయ్య భార్య సాయమ్మ, భర్తకు తగ్గ ఇల్లాలు. సాయమ్మ భర్తకు సాయంగా ఉంటూ కుటుంబాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా తీర్చిదిద్దుతూ ఉంది. కానీ ఆ కుటుంబంలో ఒక్క వెలితి మాత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఏ సమయానికి ఆ ముచ్చట తీరుతూ ఉంటే ఏ ఇల్లైనా అల్లారు ముద్దుగా సాగుతుంది. సాయమ్మ వెంగమన ఎల్లకు ఆ ముద్దునింకా భగవంతుడు తీర్చలేదు. ఇంటిలో శిశువు కేరింతలు వినిపించలేదు. బుడిబుడి నడకలు కనిపించడం లేదు. భగవంతుడింకా సంతాన ప్రాప్తి కలిగించలేదే అన్న చింత సాయమ్మ వెంగమన ఇళ్ల ముఖాల్లోనే కాదు, ఆ కుటుంబ సభ్యులందరి హృదయాల్లోనూ వేరుపురుగై తొలుస్తూ ఉంది. ఊరి జనం కూడా ఎంత భాగ్యం ఉండి ఏం ఫలం, అడ్డాలలో బిడ్డలుండిన వారిదే కదా ఐశ్వర్యం, సాయమ్మనింకా భగవంతుడు చిన్నచూపు చూస్తున్నాడే అనుకుంటున్నారు. ఒక సంవత్సరం తొలకరి సమయం ఆసన్నమైన నేల మీద చిలుకు రాలడం లేదు, తొలకరి దుక్కులు సాగడం లేదు. రైతులు దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. పచ్చిక మేసి కండబెట్టి కనిల్లున రంకెవేయవలసిన ఆబోతులు మోరలెత్తి నింగివైపు చూస్తున్నాయి. నీరింకిన నడబావుల్లో మిగిలిన ఊట జలాన్ని ఆడవారు తెల్లగుడ్డతో వడగట్టుకొని నిండి నిండని బొంగలతో ఇంటికి వస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల కడగండ్లు తీరేదెలా, పశువుల అగచాట్లు తొలగేదెలా? తొలకరి మెరుపులాగా సాయమ్మ మదిలో ఒక ఆలోచన మెదిలింది. మెదిలిన ఆలోచనను భర్తకు చెప్పింది. ఆయన చిరునవ్వుతో అలాగే కానిద్దామన్నాడు. గ్రామ ప్రజలు అందుకు సమ్మతించారు. గ్రామ శివాలయంలో నిరంతరాయంగా సాగే అఖండ భజనలు ఏర్పాటు చేశారు. సాయమ్మ దంపతులు ప్రసాదం మాత్రం స్వీకరిస్తూ తదేక దీక్షతో వ్రతం సాగించారు. 9 రోజుల నవాహ్నికం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయింది. 10వ నాటికి ఆశ్చర్యంగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. టపటపా ఒక్కొక్క చినుకు నేల మీద రాలడం మొదలుపెట్టింది. గ్రామస్తుల గుండెలు తడి అయినాయి. ఒళ్ళు పులకరించింది. లేగలు వీధుల్లో పరుగులందుకున్నాయి. చినుకులు వర్షంగా మారాయి. కుండపోతగా వర్షం కురిసింది. గంగమ్మను నెత్తిన మోస్తున్న శివుడి అనుగ్రహం వల్ల వర్షాలు వచ్చాయని, ఆ పుణ్యం సాయమ్మ తల్లిదేనని అనుకున్నారు గ్రామ ప్రజలంతా. ఆ నెలలోనే సాయమ్మ కూడా నీళ్లు పోసుకుంది. ఆమెకు నెలతప్పిన వైనం ఆ కుటుంబానికి, గ్రామానికి మహోత్సవమయ్యింది. సాయమ్మ దంపతులను శివుడు కరుణించాడనుకున్నారు. గ్రామంలోని ముత్తైదువులు సాయమ్మ కడుపులో పార్వతీదేవి పెరుగుతోందన్నారు. మరికొందరు వారి కులదైవం రేణుకాదేవి ఎల్లమ్మ చలువ అన్నారు. సాయమ్మకు నెలలు నిండాయి. దొండపండు లాంటి అమ్మాయిని ప్రసవించింది. పసుపు కుంకుమల దేవత పార్వతి కైలాసం నుంచి నేలకు దిగివచ్చిందన్నారు. ఊరి వారందరూ బారసాల నాడు ఆమెకు వెంగమ్మ అని నామకరణం చేశారు. ఆ వెంగమ్మయే వెంగమాంబగా, పేరంటాలుగా, భక్తుల పాలి కల్పవల్లిగా వెలసింది. వెంగమ్మ ఉయ్యాలలో కాళ్ళు చేతులు ఆడిస్తూ కిలకిలా నవ్వుతూ ఉంటే దివి నుండి దేవతలు లాలిస్తున్నట్లుంది. వెంగమ్మ కన్నవారికి, ఊరివారందరికీ కనుపాప అయ్యింది. చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరూ వెంగమ్మను చంకనెత్తుకుని తిరిగేవారే. ఏ సమయంలో ఎక్కడుంటుందో తల్లికే తెలియదు. బిడ్డకు పాలివ్వడానికి తల్లి తపిస్తుంది తప్ప ఆకలితో వెంగమ్మ ఏడవదు. ఉయ్యాలలో వేసి ఊచినప్పుడు తప్ప ఆవులింత కూడా పెట్టదు. ఆడిస్తే ఆటలు, లాలిస్తే కేకలు, కవ్విస్తే నవ్వులు. ఇలా దినదిన ప్రవర్ధమానంగా వెంగమ్మ పెరుగుతూ వస్తున్నది. మన వెంగమాంబకు అక్షరాభ్యాసం చేయించారు. వెంగమాంబ చదువులో చురుకుదనం చూపిస్తూ భారత భాగవతాలు చదివింది, పురాణాలు కొన్ని చదివింది, స్త్రీల పతివ్రతల కథలు చదివింది. ఇలా పుస్తక పరిజ్ఞానం, లోక విజ్ఞానం సంపాదించుకునేసరికి వెంగమ్మకు పెళ్ళీడు వచ్చింది. అందాల బరిన వెంగమ్మను పెళ్లాడడానికి, పచ్చవవారి వంశంతో మనువాడడానికి ఎవరైనా ముందుకు వస్తారు. కానీ కయ్యానికైనా వియ్యానికైనా సరితూగేవారు కావాలంటారు. వెంగమ్మకు సరి అయిన జోడు కావాలి. వెంగమ్మ తల్లిదండ్రులు సరి అయిన వరుని కోసం వెతుకుతున్నారు. నరవాడలో వేమూరి వారి వంశం ఉంది, దగ్గర చుట్టరికమే. వేమూరి అంకయ్య మోతుబడి రైతు. ఆయన కిరువురు కుమారులు, ఒక్క కుమార్తె. పెద్ద కుమారుడు ముసలయ్య. విధి ఆయన పట్ల చిన్నచూపు చూసింది. ఆయనకు చూపు లేదు. వివాహం తనకెందుకని నిరంతర దైవధ్యాన పరాయణుడై కాలం వెళ్ళపుచ్చుతున్నాడు. చిన్న కొడుకు గురవయ్య నాయుడు వెంగమ్మకు ఈడూ జోడు అయినవాడు. చదవను రాయను నేర్చుకున్నాడు. కర్రసాములోనూ కుస్తీలోనూ ఆరితేరినవాడు. తన ఈడు మగరాయుళ్లతో గురవయ్యే మేటి. మేడి పట్టి పొలం దున్నడంలోనూ, మూటకట్టి నీళ్లు తోడడంలోనూ, చక్కగా పైరు పంటల్ని పండించడంలోనూ నూనూగు మీసాల గురవయ్యను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. వెంగమ్మ నుదుట ఆ బ్రహ్మదేవుడు ఏనాడో రాసిపెట్టాడు వేమూరు గురవయ్యే వెంగమాంబకు తగిన వరుడు అని. వెంగమ్మ గుణగణాలు, అందచందాలు నెరవాడదాకా ప్రాకాయి. వేమూరు అంకయ్య నాయుడు పచ్చవవారింట వియ్యమందుకోవడం గౌరవప్రదమే అనుకున్నాడు. తన కొడుకు గురవయ్య మనసు తెలుసుకున్నాడు. వెంగమ్మను గురించి విని ఉన్న గురవయ్య లోపల ఎగిరి గంతేశాడు. పైకి మీ ఇష్టమే నా ఇష్టమన్నాడు. తక్కిన కుటుంబ సభ్యులందరూ సమ్మతించారు. వేమూరి వారి మనసరిగిన పచ్చవవారు వడ్డెపాలెం నుంచి కదలి వచ్చారు. నర్రవాడలో మాటల సంప్రదింపులు జరిగాయి. ఒకనొక శుభముహూర్తంలో వెంగమాంబకు, గురవయ్యకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. 4 ప్రజలు ఆ దంపతుల నెత్తిపై అక్షింతలు తల్లి దీవించి విందారగించి ఆనందంగా వెళ్ళిపోయారు. ఆ విధంగా జరిగిన వేంగమాంబ గురవయ్యల కళ్యాణం లోక కళ్యాణకారకం. మరో మంచి రోజు చూసి వెంగమ్మను గురవయ్య వెంట అత్తవారింటికి కాపురానికి పంపిస్తున్నారు. చీరెలు, సారెలు, నగలు సర్దినారు. పల్లకి సిద్ధం చేశారు. సాయమ్మ వెంగమనాయుళ్లకు లేకలేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డ వెంగమ్మ. దైవం ప్రసాదించిన బిడ్డ వెంగమ్మ. వెంగమ్మ అత్తవారింటికి వెళ్తే ఇల్లు బోసిపోయినట్లుంటుంది. సాయమ్మ అప్పుడప్పుడు కంటనీరు గుక్కుంటూ అప్పగింతల ఏర్పాట్లు చూస్తూ ఉంది. వెంగమనాయుడు భుజం మీదున్న కండువాతో ఎన్నిసార్లు కన్నీరు బయటకు రాకుండా తుడుచుకున్నాడు. పొగిలి వచ్చే దుఃఖాన్ని బయటపడనీయకుండా గుండెలోనికి నెట్టుకుంటున్నారు. మొత్తయిదువులు వెంగమాంబను సర్వాలంకార భూషితురాల్ని చేశారు. ఆమె అపర లక్ష్మీదేవి వల్లే మెరిసిపోతున్నది. ఇక ఆలస్యమెందుకు, బయలుదేరండి అంటున్నారు పెద్దలు. వెంగమాంబ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించింది. తల్లిదండ్రులు ఆమె నెత్తిన అక్షతలు తల్లారు. తల్లిదండ్రుల గుండె చెరువులు పొంగాయి. ఆ దృశ్యం అక్కడ ఉన్నవారినందరినీ కలచివేసింది. అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. తల్లిదండ్రులు దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించసాగారు. నవవధువు వెంగమ్మ ఒక్కచే స్థిమితంగా నిలిచి ఉంది. తండ్రి, ఇది లోక సహజం. పెళ్లి చేసుకున్న ప్రతి స్త్రీ అత్తవారింటి కాపురానికి వెళ్ళవలసిందే. పసితనం నుంచి పెంచిన మమకారం మీకు అడ్డు వస్తున్నది. ఎంత విలపించినా మీరు నన్ను పంపక తప్పలేదు. నేను వెళ్ళక తప్పదు. శకుంతలను అత్తవారింటికి పంపునప్పుడు కన్వ మహర్షి దుఃఖించాడు. చివరకు బిడ్డను సాగనంపక తప్పలేదు. అలాగే సీతను రాముని వెంట పంపేటప్పుడు జనక మహారాజు ఎంతగా కుమిలిపోయాడో. సీతను ఆయన పంపక తప్పలేదు కదా. ఇప్పుడు మీరు అదే స్థితిలో ఉన్నారు. కన్నీరు తుడుచుకోండి, సంతోషంగా నన్ను సాగనంపండి అన్నది వెంగమ్మ. తల్లిదండ్రులు నిబ్బరించుకున్నారు. పుట్టింటికి మెట్టినింటికి పేరు నిలపాలి అంటూ దీవెనలిచ్చారు. వెంగమ్మ పెద్దలకు మొక్కింది. నర్రవాడకు పల్లకితో బయలుదేరింది. వెంగమాంబ నర్రవాడలో వేమూరి వారి ఇంటి కోడలుగా అడుగు మోపింది. అత్తమామలకు, ఆడబిడ్డకు, బావకు, కట్టుకన్న మగనికి వెంగమ్మ తలలో నాలుకగా మెదులుతూ ఉంది. ఊరివారందరూ వెంగమాంబ గుణగుణాలను కొనియాడుతున్నారు. గురవయ్య తనకో చక్కని చుక్క సుగుణాల రాసి అర్ధాంగిగా దొరికినందుకు లోన ఎంతో సంబరపడిపోతున్నాడు. మామ అంకయ్య, అత్త పాపమ్మ ఆనందిస్తున్నారు. పుట్టుగ్రుడ్డి అయిన బావ ముసలయ్య తన మరదలు తనకు చేసే పరిచర్యలకు పరమానందభరితుడై తాను గ్రుడ్డివాడినన్న సంగతే మర్చిపోతున్నాడు. ఎటొచ్చి ఆడబిడ్డ రాజమ్మ మాత్రం వెంగమాంబకు వస్తున్న మంచి పేరు భరించలేకుండా ఉంది. చీటికి మాటికి ఏవేవో సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది. కాకిని చూసి, గద్దను చూచి, కోడి మీద పెట్టి, కుక్క మీద పెట్టి మాట్లాడడం మొదలుపెట్టింది. కూరలో ఉప్పు తక్కువైందని, చారులో పులుసు ఎక్కువైందని పేరు పెట్టడం నేర్చుకుంది. మొదట కొన్నింటికి సమాధానం చెప్పిన వెంగమ్మ ఆ తర్వాత సమాధానం చెప్పడం మానుకున్నది. మౌనంగా ఉండడం కంటే మరో మార్గం లేదనుకున్నది. మామ, బావ, మగడు ఈ ముగ్గురు మొదటి నుంచి ఇప్పటిదాకా ఒకేలాగా ఉన్నారు. కోడలు వెంగమాంబలో తప్పేముంది అనుకుంటున్న అమ్మ మనస్సును రాజమ్మ విరవసాగింది. పదే పదే చెప్పిన మాట క్రమంగా పాటింపుకు వస్తుందంటారు. పాపమ్మ మనస్సు మారిపోయింది. కోడలు చేస్తున్న ప్రతి పనిలోనూ ఇప్పుడు తప్పు కనిపిస్తున్నది. వెంగమ్మను ఆరడి పెట్టడానికి అగ్నికి నేయి తోడైనట్లుగా ఆడబిడ్డకు అత్త బాసటగా నిలిచింది. వెంగమాంబ లోపల మనస్సు నొచ్చుకుంటున్నా తన మార్గంలో తాను నడుచుకుంటూ ఉంది. పొలం పనుల నుండి అలసట చెంది వచ్చిన మగనికి మామకు వేడి నీళ్లు తోడుతుంది. వేడివేడి ఆహార పదార్థాలు వడ్డించి కడుపారా తినబెడుతుంది. వారి ప్రక్కలు సర్దుతుంది. బావ ముసలయ్యకు ముప్పూట సకాలంలో భోజనం వడ్డిస్తుంది. కూర్చున్న చోటికే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముసలయ్య ఈ జన్మకు నాకు ఈ సౌకర్యాలు చాలు అనుకుంటూ ఆనందిస్తుంటాడు. రాజమ్మ ఆమె తల్లి పెట్టే ఆరలను గమనించి ముసలయ్య చాటుమాటుగా వెంగమాంబను ఓదార్చేవాడు. సమయం దొరికినప్పుడు ఇరుగు పొరుగు వారికి తన వాళ్ళు వెంగమాంబను ఎలా సాధిస్తున్నారో బయటపెడుతుండేవాడు. మామకు మగనికి ఈ వార్తలు కాస్తో కూస్తో అందినా వారు పట్టించుకోలేదు. తనపై జరిగే సాధింపులు ఒక్కటి కూడా వెంగమాంబ మగని చెవిలో ఊదలేదు. మామ ఎదుట బయటపెట్టలేదు. ఇలా ఉండగా ఆ ఏడు వానలు కురవలేదు. బావుల్లో నీళ్లు వట్టిపోతున్నాయి. పొలాల్లో పెట్టిన పైర్లు ఎండిపోతున్నాయి. ఈ ఏడు వర్షాలు పడకపోతే తిండి మాట దేవుడెరుగు. తాగటానికి నీరు కూడా దొరక్కపోయేటట్లుంది. నర్రవాడలో తాగునీరు తెచ్చుకునే బావులన్నీ ఎండిపోయాయి. ఊరుమ్మడి బావిలో పూడిక తీస్తే అక్కడ కొద్దిగా నీరు ఊరుతూ ఉంది. ఆ నీరు కావాలన్నా బావి మెట్ల వరుస మీదుగా కిందికి దిగాలి. బుంగలతోనో బిందెలతోనో ఆ నీరు మోసుకుంటూ పైకి రావాలి. గ్రామంలోని సవర్ణులు ఆ బావిలోకి దిగి నీరు తెచ్చుకుంటున్నారు. ఆ ఊరి హరిజనుల గతేం కాను, అంటరానితనం ఆ రోజుల్లో తాండవిస్తూ ఉంది. అగ్రవర్ణాల వారు హరిజనుల్ని అంటనీయరు, ముట్టనీయరు. వారికి ఆసరాగా ఉన్న తాగునీటి ఆధారాలు ఎప్పుడో వట్టిపోయాయి. ఊరి బావి దగ్గరికి మట్టి పాత్రలు తీసుకెళ్తే అగ్రవర్ణాల వారు దయతలచి నీళ్లు తెచ్చిపోయాలి. ఇది హరిజనుల దుస్థితి. వెంగమాంబది జాలిగుండె. వారి అవస్థ చూసి తల్లడిల్లుతుంది. ప్రతిదినం వారికి కొన్ని కడవలైనా నీరు తెచ్చిపోసి కాని తాను తెచ్చుకునేది కాదు. నీళ్లకు వెళ్లిన మిగతా అమ్మలక్కలు ముందుగా ఇంటికి చేరుతుంటే వెంగమాంబ ఆలస్యంగా ఇంటికొస్తూ ఉంది. తమ సాధింపులకు ఆడబిడ్డకు అత్తగారికి ఇంకో అవకాశం దొరికింది. ఎడాపెడా తిట్టడం మొదలుపెట్టారు. అయినా వెంగమాంబ పట్టించుకోలేదు. హరిజనులకు మంచినీరు అందిస్తూనే ఉంది. ఒకనాడు అత్త ఆడబిడ్డల ఆక్రోశం నసాలానికెక్కింది. వెంగమాంబను దుర్భాషలాడారు. బావి దగ్గరే ఉండిపో, లేదా హరిజనుల కొంపలకే కాపురానికి వెళ్ళు అని తిట్టిపోశారు. వెంగమాంబ మనస్సు చివుక్కుమన్నది. చంకనున్న బిందె కుదుట్లో దించి దేవుని గదిలోనికి వెళ్ళింది. దీపం వెలిగించి పద్మాసనం వేసుకొని కూచుంది. గంగాభవానిని కరుణించమని వేడుకొంది. వర్షం కురిస్తే గ్రామానికి హరిజనులకు ఈ అవస్థ తప్పుతుంది కదా అని ఆమె ఆవేదన. ఉదయాన దైవ సాన్నిధ్యంలో కూర్చున్న వెంగమాంబ అదే దీక్షలో ఉంది. అత్త ఆడబిడ్డలు దీనికేం పోయే కాలం, వంటావార్పు చేయకుండా ఇలా కొలవడింది అనుకున్నారు. బావ ముసలయ్య ఇరుగు పొరుగులకి సంగతి చేరవేశాడు. పొలాల వైపు వెళ్ళి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన పెనిమిటి గురవయ్య, మామ అంకయ్య వెంగమాంబను గమనించి అవాక్కయ్యారు. వెంగమాంబను ఎవ్వరూ కదపలేదు, కుదుపలేదు, మెదపలేదు. ఎదురుగా దీపకాంతి. కనులు మూసి ధ్యానం చేస్తూ ఉంది వెంగమాంబ. ఊరు ఊరంతా ఈ వార్త పొక్కింది. పొద్దు వాలుతోంది. వాతావరణం మారింది. ఆకాశం మసకేసింది. మబ్బులు కమ్ముకున్నాయి. చల్లని గాలులు వీయడం మొదలయ్యింది. ఒక్కొక్క చినుకు నేల మీద రాలుతోంది. ఊరు ఊరంతా ఈ మార్పును సంబరంతో తిలకిస్తున్నారు. చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ చినుకుల్లో నానుతున్నారు. పెద్దలు దోశల్లో వాన చినుకులు పట్టుకుంటున్నారు. వర్షం కుండపోతగా మారుతోంది. వెంగమాంబ దైవ సన్నిధిలోనే ఉంది. వెంగమాంబ తపన పండింది. నర్రవాడకు నీటి కరువు తీరింది. కానీ ఆమె దైవ సన్నిధి నుంచి లేవలేదు. అత్త ఆడబిడ్డలు ఆ వైపు కన్నెత్తి చూడలేకున్నారు. మగడు మామ నిశ్చేష్టులై నివ్వెరపోయి చూస్తున్నారు. వెంగమాంబను ధ్యానం నుంచి మరలించడానికి సాహసించలేకున్నారు. వెంగమాంబ చేసే ధ్యానానికి అనుగుణంగా తాను దైవాన్ని స్మరించుకుంటూ ఉన్న ముసలయ్య లేచాడు. అల్లంత దూరంలో నిలిచి, అమ్మా వెంగమ్మ తల్లి, గంగమ్మ నీ కోరిక తీరుస్తోందమ్మా. మన ఊరి హరిజనుల నీటి కష్టాలు ఈ నీ ఒక్కనాటి తపస్సుతో తీరిపోయాయి తల్లి. అమ్మకు మనసారా నమస్కారం పెట్టి లేచి రావమ్మా. బయట గంగమ్మ తల్లి వర్షం రూపంలో మన ఇంటి ముంగిట్లో నిలబడి ఉంది అని వెంగమాంబను పిలిచాడు. బావ ముసలయ్య పిలుపు వెంగమాంబ చెవిలో పడింది. ధ్యానం నుంచి లేచి మరోమారు గంగమ్మకు నమస్కరించుకొని వాకిట్లోకి నడిచింది. ఉండపోతగా వర్షం కురుస్తూ ఉంది. మనసారా గంగమ్మ తల్లికి నమస్కరించి ఇంట్లోకి వెళ్ళింది. ఆ దినం వెంగమాంబ ఉపవాసంతోనే గడిపింది. ఆ విధంగా వెంగమాంబ నర్రవాడ హరిజనులకే కాదు, అగ్రవర్ణాల దాహార్తిని తీర్చింది. నర్రవాడ హరిజనుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు. నిన్నటిదాకా బిందెలతో బావినీళ్లు పైకి మోసి జలదానం చేసిన వెంగమాంబ తల్లి నేడు గంగమ్మనే కరుణింపజేసి వర్షింపజేసింది. ఆమె మన కోసం అవతరించిన ఆది పరాశక్తి అనుకున్నారు. ఆ తల్లి కరుణకు కానుకగా మనమేం చెల్లించగలం అనుకున్నారు. ఇంతలో ఎవరో అన్నారు, మనం నేత నేస్తాం గదా, ఆ తల్లికి ఒక పట్టుచీర కానుకగా సమర్పించుకుందాం అని. అందరూ సమ్మతించారు. వారం దినాల్లో పట్టుచీర సిద్ధమైంది. ఆ చీరను ప్రత్యేకంగా ఒక కొయ్య పెట్టెలో ఉంచుకొని కొంతమంది హరిజన దంపతులు గ్రామంలోనికి బయలుదేరారు. వెంగమాంబ ఈ కానుకను స్వీకరిస్తుందా, ఆమె అత్తామామలు అందుకు సమ్మతిస్తారా, వెంగమాంబతో ఎలా మాట్లాడాలి, ఇంతకు మనం ఎవళ్ళం సాహసించాలి అనుకుంటూ ఆ హరిజన కుటుంబాల దంపతులు గ్రామంలోనికి వెళుతున్నారు. ఇంతలో వారిలోనే ఎవరో అన్నారు, వెంగమాంబకు తుమ్మలవారి పెద వెంగమ్మ స్నేహితురాలు, పెద వెంగమ్మ మాట వెంగమాంబ తప్పకుండా వింటుంది, మనం పెద వెంగమ్మను ముందుంచుకొని వెంగమాంబ దగ్గరికి వెళదామని. అందరూ సరే అంటే సరే అనుకున్నారు. పెద వెంగమ్మ ఇంటికి వెళ్ళారు. వర్షం కురిసింది. ఆ వర్షం వల్ల మా కష్టాలు గట్టెక్కాయి. ఈ వర్షం వెంగమాంబ దేవల్లే కురిసింది. అందుకు గుర్తుగా ఆయమ్మకు కానుకగా ఇదిగో ఈ పట్టుచీర నేసుకొచ్చాం. ఆ తల్లి ఎదుట నిలబడి సాహసించి ఈ కానుకను మేము సమర్పించుకోలేకపోతున్నాం. అమ్మా, పెదవెంగమ్మ, మీరు మాకు తోడు రండి అన్నారు. హరిజనులు వెంగమాంబ పట్ల చూపిస్తున్న కృతజ్ఞతకు పెదవెంగమ్మ ఆశ్చర్యపోయింది. పదండి వెళ్ళాం, మంచి పనికి తోడు వెళ్ళడానికి సందేహించనక్కరలేదు అంటూ ఆమె బొట్టు చీర సవరించుకుని వెంగమాంబ ఇంటికి హరిజన దంపతుల వెంట బయలుదేరింది. వెంగమాంబ పూజాగృహం నుంచి అప్పుడే బయటకు వస్తోంది. హరిజన కుటుంబాల దంపతులు, వారి ముందు భాగాన పెదవెంగమ్మ ఇంటి ముందు నిలిచారు. వీరంతా కట్టకట్టుకొని ఇలా ఎందుకు వస్తున్నారో వెంగమాంబకు అర్థం కాలేదు. హరిజన దంపతులు ఒక్కసారిగా వెంగమాంబ తల్లి దండాలమ్మ దండాలు అన్నారు. కొద్ది క్షణాల తర్వాత మా దాహం తీర్చిన దయగల తల్లివమ్మ వెంగమ్మ తల్లి అన్నారు. ఈలోగా ఇంట్లో నుంచి వెంగమాంబ భర్త, మామ, అత్త, ఆడబిడ్డ గుమ్మంలోకి వచ్చారు. పెదవెంగమ్మ తరువాతి మాట అందుకున్నది. వెంగమాంబ ఈ మధ్య చాలా నాళ్లుగా హరిజనులకు నీళ్ళందించి దప్పిక తీరుస్తున్నావు. ఆ దైవం ఎందుకు వర్షించలేదో? వర్షం కోసం నీవు దీక్ష బూనావు. గంగమ్మ తల్లి కరుణించింది. హరిజనులకే కాదు ఊరందరికీ హర్షం కలిగేటట్లు ఉండపోతగా వర్షం వచ్చింది. అందుకు కారణము నువ్వు. ఈ హరిజనులు తమ ఆనందాన్ని ఇదిగో ఈ రూపంలో నీకు తెలియజేయాలని ఓ పట్టుచీర నేసుకొచ్చారు నీకు సమర్పించడానికి. కాదనకు, సంతోషంతో స్వీకరించు. ఆ మాటలు వింటున్న వెంగమాంబకు నోట మాట రాలేదు. ఏం చేశానని, నేనేం చేశానని, ఎందుకు ఇదంతా, నాకు అవసరం లేదు అని మాత్రం వెంగమాంబ అనగలిగింది. పెదవెంగమ్మ మళ్ళీ ఇలా అంది, వెంగమాంబ, వీరు మన ఊరి హరిజనులు. నీ పట్ల ఇలా కృతజ్ఞత చెల్లించుకోవడానికి ఈ కానుక తీసుకొచ్చారు. ఆడపడుచువు, ముత్తైదువు కాబట్టి తమ కష్టార్జితం స్వయంగా నేసుకొని పట్టుచీర తీసుకొచ్చారు. నీ స్నేహితురాల్ని, నా మాట కాదనకు, తీసుకో, సందేహించకు అంటూ ప్రాధేయపడింది. ఈ మాటలు విని వెంగమాంబకు తాను ఏం చేయాలో పాలుపోలేదు. వెనక్కి తిరిగి భర్త వైపు, మామ వైపు చూసింది. వాళ్ళు తమ కనుసన్నలతోనే ఆమోదముద్ర వేశారు. అత్త పాపమ్మ మాత్రం మూతి విరిచింది. ఆడబిడ్డ రాజమ్మ ఆ చీర ఎలాంటిదో చూడాలని తహతహపడుతోంది. పెదవెంగమ్మ ఇక ఆలస్యం చేయలేదు. బరినలోని కుంకుమ తీసి వెంగమాంబ నుదుట బొట్టు పెట్టింది. అక్కడున్న అందరూ కుంకుమ పెట్టుకున్నారు. ఒక హరిజనుని చేతిలో ఉన్న పెట్టెను పెదవెంగమ్మ తీసుకొని పెట్టె తెరిచింది. అది కోటకొమ్ముల సరిగ చీర, తలతలలాడుతూ ఉంది. పెదవెంగమ్మ వెంగమాంబ ఒడిలో పెట్టింది. వెంగమాంబ కొన్ని క్షణాలు ఈ లోకంలో లేదు. ఆమె మనస్సు ఎక్కడో సంచరించి వచ్చినట్లుంది. కానుకను స్వీకరించి కృతజ్ఞతాసూచకంగా హరిజన దంపతులనందరినీ కలయజూచింది వెంగమాంబ. అందరి కన్నుల్లోనూ ఆనంద బాష్పాలు. మళ్ళీ ఆ దంపతులందరూ ఒక్కసారి దయగల తల్లికి దండాలు, వెంగమాంబకు జేజేలు అన్నారు. పెదవెంగమ్మ చీర తెచ్చిన పెట్టెను కూడా లోనికి పంపించి వెంగమాంబ ఇక మేము వెళ్ళి వస్తాం అంటూ వెనుదిరిగింది. హరిజన దంపతులు సంపూర్ణమైన తృప్తితో పెదవెంగమ్మను అభినందిస్తూ తమ ఇళ్లకు బయలుదేరారు. వెంగమాంబ హరిజనులిచ్చిన చీరను విప్పైనా చూడలేదు. వారిచ్చిన పెట్టెలో భద్రపరిచి పూజామందిరంలో ఉంచింది. ఆనాటి నుంచి వెంగమాంబ ఇంట్లో కుటుంబ వాతావరణం మరో రకంగా మారిపోయింది. అత్త, ఆడబిడ్డ వెంగమాంబతో మాట్లాడడం మానివేశారు. హరిజనులిచ్చిన పట్టుచీరను దేవుని గదిలో ఉంచడం వారికిష్టం లేదు. ఆ పెట్టెను వారు తాకడం లేదు. మామ అంకయ్య తన భార్యను దారిలోకి తేలేడు. కూతురు రాజమ్మకు బుద్ధి చెప్పనూ లేడు. మౌనంగా ఉండిపోతున్నాడు. భర్త గురవయ్య తల్లిని చెల్లిని ఏమీ అనలేకపోతున్నాడు. అసలు తన భార్య వెంగమాంబ తనకు జరిగే ఆరలను గురించి ఎవరికీ ఫిర్యాదు చేయడం లేదు కదా. అందరివి మౌన సంభాషణలే, మౌన వ్యాఖ్యానాలే. గురవయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. తాను పొలం పనులకు వెళ్ళేటప్పుడు వీలైనప్పుడల్లా వెంగమాంబను వెంట తీసుకుని వెళ్ళేవాడు. వెంగమాంబ కూడా పిలిచినప్పుడల్లా వెంట వెళ్ళదు. బావ ముసలయ్యకు సదుపాయాలు చూడాలి కాబట్టి ఏదో కారణం చెప్పి ఇంటి వద్దే ఉండిపోయేది. వెంగమాంబ తనకెన్ని కష్టాలు వచ్చినా, ఎంత దుఃఖం సంభవించినా కట్టుకున్న మగనితోనైనా కాసింత చెప్పుకునేది కాదు. అలా దినాలు గడుస్తున్నాయి. ఆ పరాత్పరుని లీలలు అగమ్య గోచరాలు. శివుని కరుణతో పరాశక్తి అంశమే వెంగమాంబగా అవతరించి ఉండగా ఆ మహాదేవి భావి జీవితాన్ని గుర్చి బ్రహ్మలిఖితం ఎలా ఉన్నదో. ఒకనొక పొద్దు పొడుపు సమయాన వెంగమాంబ ఇంటి ముంగిట ఆవు పేడతో నీళ్లు తల్లి ముగ్గు పెడుతూ ఉంది. నొసట విభూతి రుద్రాక్షమాలలు, చేతిలో శంఖం ధరించి అపర శివుని వలె జంగమదేవర వీధి వెంట వస్తూ ఉన్నాడు. కల్లాపి చల్లిన నీళ్లు ఒకచోట పల్చగా ఒకచోట ముద్దగా ఉన్నాయని అత్త పాపమ్మ మనసులో సనుగుకుంటూ ఉంది. అటుగా వస్తున్న జంగమదేవర పాపమ్మ ముఖంలోకి సూటిగా చూశాడు. జంగమదేవరకు పాపమ్మ పాపవర్తనం అవగతమైపోయింది. ఏమమ్మా పాపమ్మ తల్లి అన్నాడు. పేరుకు తగినట్లుగా నీ ప్రతాపాన్ని నీ కోడల మీద చూపిస్తున్నావే అన్నాడు. జంగమదేవర మాటలు ఇంట్లో ఉన్న తండ్రి కొడుకులు అంకయ్య గురవయ్యలు విని బయటకు వచ్చారు. ముసలయ్య కూడా తచ్చాడుకుంటూ తలుపు దగ్గరకు వచ్చాడు. జంగమదేవర మళ్ళీ గొంతు తెరిచాడు. ఈ మహాసాధ్వి మీ ఇంటి కోడలు కావడం మీ వంశీయులు చేసుకున్న సుకృతం. ఈమె దైవాంశ సంభూతురాలు అంటూ వెంగమాంబ వైపు తిరిగి, అమ్మా, కలకాలం కలియుగం ఉన్నంతదాకా నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి తల్లి. జై హరహర మహాదేవ శంభో అంటూ ముందుకు అడుగులు వేశాడు. వెళ్ళిపోతున్న జంగమదేవరకు చేతులు జోడించి నిలబడింది సాధ్వీమ తల్లి వెంగమాంబ. ఆ సంవత్సరం వేసవికాలం. ఎండలు తీవ్రంగా మండిపోతున్నవి. పశువులకు పచ్చిమేత కరవైనది. పొలం పనులు లేవు. ఒకనాడు గురవయ్య ఎడ్ల జతను, కాడిమరపని దూడలను సమీపంలోని దొడ్డకొండకు మేతకు తీసుకుని వెళ్లాలనుకున్నాడు. వెంగమాంబనూ బయలుదేరమన్నాడు. ఆమె సరేనన్నది. భర్త వెంట బయలుదేరింది. ఎడ్లను దూడలను తోలుకుంటూ దొడ్డకొండకు వెళ్ళారు. దారిలో పెద్ద వెంగమ్మ, ఆమె భర్త తోడైనారు. వారు ఎడ్లను దొడ్డకొండకు తీసుకుని వెళుతున్నారు. అందరూ దొడ్డకొండకు చేరుకున్నారు. దొడ్డకొండలో అక్కడక్కడా గుమ్ములు పొదలు ఉన్నవి. గుమ్ములు పొదల క్రింది భాగాన ఎండి ఎండక పచ్చిక ఉన్నది. ఆ పచ్చిక మేతకు ఎడ్లు దూడలు తకతక పడతాయి. ఎడ్లు దూడలు ఒకచోట మేయడం లేదు. వెంగమాంబతో పెద్ద వెంగమ్మ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ దూడల్ని చూచుకుంటున్నారు. పెద్ద వెంగమ్మ భర్త తన ఎడ్లను, గురవయ్య ఎడ్లను చూస్తూ ఉండగా గురవయ్య గొడ్డలి భుజాన వేసుకుని నాగలి దుంప కొయ్య కోసం అనువైన చెట్టును నరికి తీసుకురావడానికి మరికాస్త కొండ ఎగువ భాగానికి వెళ్ళాడు. వెంగమ్మ దగ్గరున్న దూడలు కాసెగంటలు మేస్తూ కొంత దిగువ భాగంలోకి చాటుగా వెళ్ళాయి. వెంగమాంబ పెద వెంగమ్మ మాటల్లో పడి కొద్దిసేపు ఏమారినారు. కాస్త దూరంగా పొదల చాటున దూడలు గింజుకునే చప్పుడు వినిపించింది. ఇద్దరూ అటువైపు వెళ్ళారు. నలుగురు దొంగలు దూడల్ని మెడలకు తాళ్ళు వేసి లాగుతున్నారు. అవి వాళ్ల వెంట వెళ్ళడానికి మొరాయిస్తున్నవి. వాళ్ళు దూడల్ని తోలుకు వెళ్ళడానికి బలవంతం చేస్తున్నారు. ఈ దృశ్యం వెంగమాంబ పెదవెంగమ్మల కంటపడింది. కెవ్వున కేకలు పెట్టారు. దొంగలు వీళ్లను దగ్గరికి రానియలేదు. రాళ్లు తీసుకుని విసురుతున్నారు. వెంగమాంబ పెదవెంగమ్మ అరుపులు ఎక్కువ చేశారు. దొంగలు దూడలను పట్టుకెళుతున్నారు, రండి అంటూ గోలపెట్టారు. ఒక దొంగ విసిరిన రాయి వచ్చి బలంగా పెదవెంగమ్మకు తగిలింది. కెవ్వున కేక పెట్టి ఆమె పడిపోయింది. తల మీద పెద్ద గాయమైంది. రక్తం కారుతున్నది. వెంగమాంబ బోరున విలపిస్తూ పెదవెంగమ్మను సమీపించి నేల మీద కూర్చొని పెదవెంగమ్మ తలను తన తొడ మీద పెట్టుకుని పైట చెంగుతో రక్తం తుడుస్తూ ఉన్నది. చిరోవైపు ఉన్న ఇద్దరు మగవాళ్ళు తమ ఆడవాళ్లు పెట్టిన కేకలు విన్నారు. దొంగలు పడినట్లు అర్థం చేసుకున్నారు. చిరోవైపు నుండి కేకలు పెడుతూ ఆ స్థలానికి పరుగు పెట్టారు. ముందుగా పెదవెంగమ్మ భర్త దొంగలపైకి దూకాడు. తన చేతిలోని కర్రతో వారి మీద పడ్డాడు. దొంగలు కూడా తమ చేతనున్న కర్రలతో ఆయన మీద దాడి చేశారు. ఈయన ఒక్కడు, దొంగలు నలుగురు. పెదవెంగమ్మ భర్త వీరోచితంగా పోరాడుతున్నాడు. బాగా దెబ్బలు తగులుతున్నాయి. ఆ నలుగురిని ఎదుర్కోలేక ఎదుర్కొంటున్నాడు. ఈలోగా గురవయ్య తన చేతనున్న గొడ్డలితో ప్రళయ భయంకరంగా కేకలు వేస్తూ వారిపై పడ్డాడు. నలుగురు దొంగలు ఈటలు తీసి తిరగబడ్డారు. దొంగలతో గురవయ్య పోరు తీవ్రమైంది. గురవయ్య గొడ్డలి విసురులకు తట్టుకోలేక దొంగలు తెగించి పోరాడుతున్నారు. గురవయ్యకు తోడుగా దొంగలతో పోరాడుతున్నాడు పెదవెంగమ్మ భర్త. గురవయ్య గొడ్డలి దెబ్బకు ఒక దొంగ నేల కూలాడు. దొంగలకు పౌరుషం పెరిగింది. ఒక దొంగ వెనుకవైపుగా వచ్చి గురవయ్య కుడిరెక్క వెనుకవైపు ఈటతో పొడిచాడు. గురవయ్య నేల కొరిగాడు. దొంగలు తమ ఈటలతో గురవయ్యను ఒంటి నిండా పోట్లు పొడిచి కింద పడిన దొంగను భుజాన వేసుకుని వెళ్ళిపోయారు. అతి భయంకరంగా జరిగిన పోరాటాన్ని నివ్వెరపోయి చూస్తున్న వెంగమాంబ తన ఎట్టెదుట దొంగల దుండగానికి కొండ కూలిపోయినట్లు నేలకూలిన భర్తను చూచి అప్పటికి తేరుకొన్న పెదవెంగమ్మతో భర్త దగ్గరకు చేరుకుంది. ఒళ్ళంతా రక్తసిక్తమై ఈటెపోట్లతో గురవయ్య పరిస్థితి దయనీయంగా ఉంది. గురవయ్య కనుగ్రుడ్లలోనికి ప్రాణాలు తెచ్చుకొని భార్య వెంగమాంబను చూస్తున్నాడు. వెంగమాంబ ధారాపాతంగా కురుస్తున్న కన్నీటితో భర్త తలను ఒడిలోకి చేర్చుకొని విలపిస్తూ ఉంది. ఈ దారుణ వార్త నర్రవాడకు తెలిసింది. మరికొంతసేపటికి వడ్డెపాలానికి దావానలంలా చుట్టుకుంది. రెండూళ్ల జనం దొడ్డకొండకు చేరుకున్నారు. గురవయ్య ప్రాణాపాయ దశను చూచి వెంగమాంబ తల్లిదండ్రులు, సాయమ్మ, వెంగయ్యలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెండూళ్ల జనం కంట తడిపెట్టారు. గురవయ్యను, వెంగమాంబను, పెదవెంగమ్మను, ఆమె భర్తను నర్రవాడకు తీసుకొని వచ్చారు. పెదవెంగమ్మ తలకు తగిలిన గాయానికి వైద్యం చేశారు. ఆమె భర్తకు రక్తం బయటకు రాని ఎముకలు విరిగిన దెబ్బలు. ఆయనకు కట్లు కట్టి వైద్యం చేస్తున్నారు. గురవయ్య ఒళ్ళంతా తోట్లతో, ఓడుతున్న రక్తంతో నిండి ఉంది. ఏ గాయానికి ఎలా వైద్యం చేయాలో, శరీరంలో ఏ భాగాలు తెగిపోయాయో తెలియని స్థితిలో ఉన్నారు వైద్యులు. అసలే పల్లెటూరు, వైద్యం కూడా లభించేది అంతంత మాత్రమే. అందరూ ఆ దైవం మీద భారం వేసుకొని చూస్తున్నారు. ఇక వెంగమాంబ పరిస్థితి, ఆమె వేదన అనంతమైనది. దానిని తొలగించేందుకు ఏ మందులు లేవు. చికిత్స చేయడానికి ఏ వైద్యులు చాలరు. ఎవరు తీర్చగలరు ఆమె బాధను? అత్తింట్లో ఏ క్షణాన అడుగు మోపిందో ఆడబిడ్డ ఆరడి మొదలయ్యింది. క్రమంగా అత్తగారి రాయిడి తోడయ్యింది. అన్నీ సర్దుకొని పోతూ అందరికీ మంచి చేద్దామన్నా సహకరించలేని మగడు మామ. ఇంట్లో ఆమె పట్ల జరిగే దురంతాన్ని అడ్డుకోలేకపోయారు. కళ్ళు లేని బావకు ఆమె అన్నీ చూడాలి. చూసింది. ఎలాగో కాలం వెళ్లదీస్తూ ఆమె బాధను లోకానికి తెలియనీయకుండా గుట్టుగా మట్టుగా సంసారం సాగిస్తుంటే ఉన్నట్టుండి మెరుపులేని పిడుగు తన గుండె మీద పడింది. ఆబోతులకు దొంగలు పడడమేమిటి? తన భర్త ప్రాణాల మీదికి రావడమేమిటి? పచ్చని ఆమె కాపురానికి వచ్చిపడిన చిచ్చేమిటి? దొంగలు పడ్డ దారుణం ఆమె తాలినే ఎగతాళి చేస్తున్నది. ఔరా, ఏమిటి విషమ పరీక్ష? వెంగమాంబా మహాసాధ్వికి ఇంత చిన్న వయసులో ఏ లేత ఇల్లాలికి ఇంతటి విపత్తు సంభవించింది? ఆ ఇల్లాలికి, ఆ మహాసాధ్వికి, ఆ వెంగమాంబ తల్లికి ముగ్గురు దేవతల మూలమైన ఆది పరాశక్తియే దారి చూపగలదు. గురవయ్యకు తగిలిన గాయాలు మానేటట్లు లేవు. వైద్యులు తాము చేయగలిగింది చేస్తున్నారు. గురవయ్య అప్పుడప్పుడు అపస్మారకంలోనికి వెళుతున్నాడు. తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన సోదరిని చూచినప్పుడు నిర్లిప్తంగా కనిపిస్తున్నాడు. వెంగమాంబను చూచినప్పుడు మాత్రం ఆయన కన్నీరు కారుస్తున్నాడు. వెంగమాంబ భర్తను చూడలేక కన్నీరు రుక్కుంటూ బితుకు బితుకుమంటున్నది. అమ్మా నాన్నలు ఓదారుస్తున్నారు. ఊరివారు సానుభూతి ప్రకటిస్తున్నారు. అత్త ఆడబిడ్డ పశ్చాత్తాప హృదయంతో వెంగమాంబను బుజ్జగిస్తున్నారు. ఇవేవి వెంగమాంబ గుండె నిబ్బరాన్ని చేకూర్చలేకపోతున్నవి. ఆమె హృదయం విలవిలలాడిపోతున్నది. ఏమిటి ప్రపంచం? ఏమిటి సంసారం? ఈ మానవుణ్ణి, సకల చరాచర ప్రాణిని ఎవరో ఎందుకు సృజిస్తున్నారు? సృజించిన వారు అన్ని ప్రాణులను ఒకలాగే ఎందుకు జీవించనీయడం లేదు? ఈ కష్టసుఖాలు, సుఖదుఖాలు ఎందుకు కల్పిస్తున్నారు? ఆ జగన్మాతనే అడుగుతాను, ఆమె నాకెందుకు సమాధానం చెప్పదో చూస్తాను అనుకున్నది వెంగమాంబ. ఆమె ముఖంలో ఇంతవరకు విషాదం తాండవిస్తున్నది. ఆమె మనస్సులో రేగిన ఈ చర్చతో విషాదం తొలగిపోవడం ప్రారంభించింది. ఆమె ముఖంలో ఇప్పుడు గాంభీర్యం చోటు చేసుకున్నది. స్నానపు గదికి వెళ్ళి సన్నీళ్లు నెత్తిన గుమ్మరించుకుంది. దేవుని గదిలోకి వెళ్ళి దీపం వెలిగించింది. పద్మాసనం వేసుకుని దీపం చూస్తూ కళ్ళు మూసుకుంది. క్రమంగా ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె చెవులకు బాహ్య శబ్దాలేవీ వినిపించడం లేదు. అలాంటి ధ్యానంలో వెంగమాంబ ఏ కదలిక లేకుండా కూర్చొని ఉన్నది. వెంగమాంబకు ఆదిపరాశక్తి సాక్షాత్కారం లభించింది. చుట్టూ ధగధగా మెరుస్తున్న మంటలు, ఆ మంటల మధ్యలో ఆదిపరాశక్తి. ఎర్రని పట్టు వస్త్రం, రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు, కెంపు తాపిన ముక్కర, చిరునవ్వుతో రాబిడ్డా రా అంటూ ఆదిపరాశక్తి పిలుస్తూ ఉంది. ఆ పిలుపు వింటూ వెంగమాంబ, అమ్మా వస్తున్నా, నేను వస్తున్నానమ్మా అని బదులు పలికింది. ఆదిపరాశక్తితో బదులు పలికిన ఆ మాటలు దేవుని గది నుండి అందరికీ వినిపించాయి. వెంగమాంబ దేవుని గది నుండి, భగవద్ధ్యానం నుండి ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న అక్కడి జనులందరికీ వెంగమాంబ నోటి నుంచి వచ్చిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. దేవుని గది నుంచి వెంగమాంబ లేచి ఈ వలగదిలోకి నడిచింది. మాటలతో వర్ణించలేని కాంతిరేఖలు ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నవి. ఎదుటివారు తేలిచూడజాలని కాంతిపుంజం ఆమె కన్నులలో కనిపిస్తూ ఉంది. దైవం వెంగమాంబలో ఆవహించిందా అన్నట్లు ఆమె నడక, చూపులు కనిపిస్తున్నవి. ఆమె ఏ ఒక్కరి దిక్కు చూడటం లేదు. అందరినీ చూచినట్లే ఉంది. అందరూ ఆమె వైపే చూస్తున్నారు. ఆమె నోటి నుంచి ఏ వాక్కులు వినపడతాయో వినడానికి కుతూహలపడుతున్నారు. అక్కడ తాండవిస్తున్న నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ వెంగమాంబ నోటి నుండి రెండవసారిగా ఈ వాక్కులు వినిపించాయి. నేను రేపటి సూర్యోదయం తర్వాత అగ్నిగుండ ప్రవేశం చేస్తాను. ఊరి చెరువు కట్ట కింద అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. ఈ వాక్కులు వింటూనే అక్కడ మూగి ఉన్న జనమంతా ఒక్కసారి గొల్లుమన్నారు. అమ్మా వెంగమాంబ, ఇదేమి చోద్యమమ్మా అంటూ అందరూ బావురుమన్నారు. వెంగమాంబ తిరిగి పూజామందిరంలోనికి వెళ్ళింది. ఇక ఆమెను పలకరించడానికి ఎవరూ సాహసించలేదు. క్షణాలలో ఈ వార్త ఊరంతా గుప్పుమంది. వడ్డెపాలెమునకు, చుట్టూ ఉన్న పల్లెలకు ప్రాకింది. రేపటి సూర్యోదయం తర్వాత వెంగమాంబ అగ్నిగుండ ప్రవేశం చేస్తుందట అనే ఆశ్చర్యకరమైన వార్త. ఆనాటి సాయంకాలం గ్రామంలోని పెద్దలంతా శివాలయం దగ్గర గుమికూడారు. జరిగిపోయిన దారుణాన్ని చర్చించుకున్నారు. ఎడ్ల కోసం వచ్చిన దొంగలు నిర్దాక్షిణ్యంగా గురవయ్యను హృదయ విదారకంగా ఈటలతో పొడిచారు. ఇంక విచారించి లాభం లేదు. జరగనున్నది గుండెల విసిపోయే మరో సంఘటన. రేపటి పొద్దు పొడుపు తర్వాత వెంగమాంబ అగ్నిప్రవేశం చేస్తానని ప్రకటించింది. ఆమె దేవతా వరప్రసాదంగా జన్మించిన ఆడబిడ్డ. ఆమె మహత్తును కూడా కొంతకాలం క్రితం తెలుసుకున్నాం. ఆకాశ గంగమ్మను నేలమీదికి దించింది. గురవయ్యపై జరిగిన ఈ ఘోరమైన దాడితో ఆమె మనస్సు వికలమయ్యింది. పైగా గురవయ్యకు కూడా ఈ మాట అనకూడదు, కానీ ఆయనకు ఈ నేల మీద నూకలు చెల్లినట్టున్నాయి. వైద్యులు పెదవి విరిచి అదే మాట అంటున్నారు. ఎందుకైనా మంచిది. మనమందరం ఒకసారి వెంగమాంబను వేడుకొందాం. ఆమె నిర్ణయాన్ని మళ్ళీ ఆలోచించుకోమని. నర్రవాడ పెద్ద మనుషులందరూ ఈ నిర్ణయానికి వచ్చి గురవయ్య ఇంటి దగ్గరకు వెళ్ళారు. దీపాల వెలుతురులో గురవయ్యకు పరిచర్యలు చేస్తున్నారు. గ్రామ పెద్దలు దేవుని గదిలో ఉన్న వెంగమాంబను సమీపించి, అమ్మా వెంగమ్మ తల్లి, ఈ ఊరి జనం అందరం కలిసికట్టుగా ఆలోచించి మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చాం తల్లి. జరిగిపోయిన ఆపదకు మేము చింతిస్తున్నాం. ఇంతలో మీరు తీసుకున్న నిర్ణయం గోరు చుట్టుపై రోకటి పోటులాగా ఉంది తల్లి. దయతో మా మొర ఆలకించండమ్మా. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. గ్రామములో అందరి మనస్సులు కుదట పడతాయి అన్నారు. చేతులు జోడించి వెంగమాంబ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. వెంగమాంబ వచ్చిన పెద్ద మనుషుల వైపు తిరిగి చూచింది. అయ్యలారా, నా నిర్ణయం మారదు. అమ్మ ఆజ్ఞ అయ్యింది. నేను నర్రవాడలో పేరంటాలుగా నిలుస్తాను. గ్రామానికి శుభం కలిగిస్తాను. రెండవ ఆలోచన లేకుండా గుండం సిద్ధం చేయించండి అన్నది. గ్రామ పెద్దలు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సూర్యోదయం కాకమునిపే నర్రవాడ హరిజనులు దొడ్డకొండకు వెళ్ళారు. వేప, రావి, మర్రి, చంద్రా వంటి కర్రలు ఎండివి పచ్చివి నరికి గుట్టలు పెట్టారు. నర్రవాడలోని రైతు కుటుంబాలు బండ్లు కట్టి ఆ కలపను చెరువు కట్ట కిందికి చేర్చారు. కొందరు తమ ఇళ్లలో దాచి ఉంచిన చందనపు కొయ్యలు గుండం పేల్చబోయే స్థలానికి చేర్చారు. నాలుగుళ్ల ప్రజలు వెంగమాంబ అగ్నిప్రవేశం చేయబోయే దృశ్యాన్ని చూడడానికి గుంపులు గుంపులుగా నర్రవాడ చేరుకుంటున్నారు. వెంగమాంబ బ్రాహ్మీ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసింది. పూజామందిరంలో ప్రవేశించింది. 2 గంటలు భగవద్ధ్యానంలో గడిపింది. భర్త గురవయ్య మంచం సమీపించింది. భర్త చూపులో చూపు నిలిపింది. భర్త కన్నుల వెంట నీరు కారుతూ ఉంది. కూడదీసుకున్న ప్రాణశక్తితో, వెంగమ్మ వెళుతున్నావా అన్నాడు. ఆమె ఒక క్షణం మౌనం వహించింది. అవును, మీ ఆజ్ఞ కోసం వచ్చాను. నా వెంట మీరు వస్తారు అన్నది. అలా అయితే సంతోషం. వెళ్ళు వెంగమ్మ అన్నాడు గురవయ్య. నేను వెళ్ళడం లేదు. పేరంటాలుగా మన ఊళ్ళోనే ఉంటాను. మీరు నా వెంటే ఉంటారు అన్నది వెంగమాంబ. గురవయ్య కన్నుల్లో 2 ఆనంద బాష్పాలు నిలిచాయి. వెంగమాంబ భర్త పాదాలకు నమస్కరించింది. తిరిగి పూజామందిరంలోకి వెళ్ళిపోయింది. సూర్యోదయమయ్యింది. వెంగమాంబ ఒళ్ళంతా పసుపు రాసుకుంది. నుదుట పెద్ద కుంకుమ బొట్టు ధరించింది. హరిజనులిచ్చిన పసుపు పట్టుచీర ధరించింది. వెంగమాంబ సాక్షాత్తు దివి నుండి దిగివచ్చిన అమ్మవారు వలె ఉంది. జనం తండోపతండాలుగా వచ్చి చేరారు. చెరువు కట్ట కింద అగ్నిగుండం సిద్ధం చేయబడుతూ ఉంది. పెద్ద వెంగమ్మ వెంగమాంబకు ఇష్టురాలు కదా. పెద్ద వెంగమ్మ కూడా పొద్దుటే లేచి స్నానం చేసింది. కొత్త వలువలు ధరించింది. పొగిలి పొగిలి వస్తున్న దుఃఖాన్ని ఆపు చేసుకుంటూ వెంగమాంబ ఇంటికి చేరింది. అప్పటికే వెంగమాంబ ప్రయాణానికి సిద్ధమైంది. బోరున ఏడుస్తూ పెదవెంగమ్మ వెంగమాంబను హత్తుకోబోయింది. వెంగమాంబ వారించింది. పెదవెంగమ్మ ఆగిపోయింది. నన్ను ముట్టకు, కానీ నా వెంట నడు. స్నేహితురాలా, నేను నర్రవాడలో పేరంటాలుగా నిలుస్తాను. నా పక్కనే నీకు నీ భర్తకు చోటుంటుంది అన్నది వెంగమాంబ. పెదవెంగమ్మకు ఆనందంతో పాటు ఒళ్ళు గగుర్పొడిచింది. చేతులెత్తి స్నేహితురాలికి నమస్కరించింది. వెంగమాంబ ఇంటి నుంచి బయలుదేరుతూ అత్తవైపు మామవైపు చూసింది. ఆడబిడ్డ రాజమ్మ వైపు చూసింది. వారు కంట నీరు పెట్టి చేతులు జోడించారు. వెంగమాంబ ముసలయ్య వైపు తిరిగి, బావా వెళ్తున్నా అన్నది. ముసలయ్య బోరున ఏడుస్తూ, వెళ్తున్నావా తల్లి? ఈ దిక్కులేని కబోదికి ఇంకా కూడు నీలు ఎవరు చూస్తారమ్మా అంటూ చేయి చాశాడు. ముసలయ్య చేతికి వెంగమాంబ పైటకొంగు తగిలింది. బావా, నేను పేరంటాలునై వెలుస్తాను. నేనున్న చోట నీకు తావు లభిస్తుంది అన్నది. అందుకు ఆనవాలు తల్లి అన్నాడు. ఇదిగో నీవు ముట్టిన ఈ పైటకొంగు కాలిపోదు అన్నది వెంగమాంబ. వెంగమాంబ ఇంటి ముంగిటికి వచ్చి నిలిచింది. అక్కడ మూగి ఉన్న వందలాది ప్రజలు ఒక్కసారిగా జయ జయధ్వానాలు పలికారు. అందరికీ అభయహస్తం చాచినట్లుగా కుడిచేయి ఊపింది. ముందు వెనుక జయజయధ్వానాలతో జనం. జనం మధ్యలో వెంగమాంబ. ఆమెకు తోడుగా పెదవెంగమ్మ. వెంగమాంబ ఊరేగింపుగా సాగిపోతూ ఉంది. ఇంటింటి దగ్గర జనం ఆమెకు కన్నుల్లో నీరు నింపుకొని రెండు చేతులెత్తి దండాలు పెడుతున్నారు. చిన్న పిల్లల చేత, పెళ్లి కాని అమ్మాయిల చేత దూరం నుంచే పాదాభివందనం చేయిస్తున్నారు. ముత్తయిదువులు హారతులిస్తున్నారు. ధీర గంభీర మంద గమనంతో వెంగమాంబ ముందుకు సాగి శివాలయం చేరుకొన్నది. గుడిలో ప్రవేశించింది. శివపార్వతులకు నమస్కరించింది. కొంత సమయం ధ్యానంలో గడిపి ఆలయ ప్రాంగణములో నిలిచింది. గుమికూడిన జనుల జయ జయ ధ్వానాలతో మారుమోగిపోయింది శివాలయ ప్రాంగణమంతా. అక్కడ నిలిచిన మహాజనాన్ని ఉద్దేశించి వెంగమాంబ రెండు మూడు మాటలు మాట్లాడింది. అమ్మ ఆజ్ఞ అందుకని అగ్నిగుండంలో ప్రవేశించి అమ్మను చేరుకోబోతున్నాను. కోరిన వారి కొంగు బంగారంగా పున్నామ నరకం నుంచి కాపాడే పుత్ర పుత్రిక సంతానాన్ని ప్రసాదించు సంతాన లక్ష్మిగా, పసుపు కుంకుమలతోటి సౌభాగ్య మాంగళ్యాలు ప్రసాదించు పేరంటాలుగా నిలుస్తాను. కలియుగం ఉన్నంతదాకా నర్రవాడ కీర్తి ప్రతిష్టలు నాలుగు దిక్కులా వ్యాపింపజేస్తాను. మీరు భక్తి తాత్పర్యాలు ప్రకటిస్తూ ఉండండి అంటూ శివాలయం అరుగుదిగి చెరువు కట్టకింది అగ్నిగుండం వైపు అడుగులు సాగించింది. వేల సంఖ్యలో జనం. ఇసుక వేస్తే నేల రాలేటట్లు లేదు. స్త్రీలు పురుషులు, పిన్నలు పెద్దలు, అందరి నోట ఒకటే మాట, పేరంటాలు వెంగమాంబకు జై, పేరంటాలు వెంగమాంబకు జై. చెరువు కట్ట కింద విశాలమైన ప్రదేశంలో అగ్నిగుండం సిద్ధం చేయబడింది. వలయాకారంలో గుండం తీర్చబడి ఉంది. నాలుగుళ్ల జనం వస్తూ వస్తూ ఆవు నేయి తీసుకువచ్చారు. ఆ నేతిని కడవల్లో జాగ్రత్త చేసి గుండం కొయ్యలు పేర్చిన తర్వాత అన్ని వైపులా వ్యాపించేటట్లు ఆవు నేతిని చల్లారు. కొందరు కర్పూరం ముద్దలు తీసుకువచ్చారు. వాటిని పళ్ళెంలో ఉంచారు. మరొకరు అరణి కొయ్యలు తెచ్చి వాటిని చిలికి నిప్పును తయారు చేశారు. ఆ నిప్పుతో కర్పూరం వెలిగించారు. ఆ కర్పూర పల్లెరంతో గుండం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆ కర్పూరపు జ్యోతిని అక్కడున్న మహాజనులందరికీ చూపించారు. దూరం నుంచే జనులందరూ చేతులు చాచి ఆ జ్యోతిని కళ్ళకద్దుకున్నారు. వెంగమాంబ గుండానికి దక్షిణ దిక్కున ఉత్తరాభిముఖంగా నిలబడింది. గుండం మధ్యలోకి ప్రవేశించడానికి కట్టెల పేర్పులోనే దారి ఏర్పాటు చేశారు. చేతులు జోడించి నిలబడింది వెంగమాంబ. కనులు మూసుకొని కాసేపు మౌనంగా ఉండి కళ్ళు తెరిచింది. కర్పూరపు జ్యోతిని చూసింది. ఆ జ్యోతిని కన్నులకద్దుకొంది. పల్లెరాన్ని గుండం సమీపంలోకి తీసుకువెళ్ళి అక్కడ నేల మీద ఉంచారు. కర్పూరపు వెలుగులు గుండం కొయ్యల మీద అంటిన నేతిని తాకాయి. ఒక్కసారిగా మంటలు లేచి క్షణంలో గుండం యావత్తు మహాజ్యోతిగా ఆకాశాన్నంటింది. అమ్మా, వస్తున్నానమ్మా అంటూ వెంగమాంబ మహాదేవి చిరునవ్వులు చిందిస్తూ గుండం మధ్యలోకి నడిచింది. జనంలో హాహాకారాలు చెలరేగాయి. పేరంటాలు వెంగమాంబ తల్లికి జై, పేరంటాలు వెంగమాంబ తల్లికి జై. ఇంతలో గ్రామంలో నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గొరవయ్య మరణించాడు అంటూ వార్త చెప్పాడు. గుండం దగ్గర నుంచి కొంతమంది జనం వెళ్ళారు. కులాచారం ప్రకారం గొరవయ్య శవాన్ని తీసుకువచ్చారు. అగ్నిగుండం రగులుతూనే ఉంది. గొరవయ్య శవానికి గుండంలోనే దహనక్రియలు జరిపించారు. మూడు దినాల పాటు గుండం రగిలింది. నాలుగవ నాడు గుండాన్ని చల్లబరిచారు. అందులో వెంగమాంబ తాలిబొట్టు, పైట చెంగు కనిపించాయి. గ్రామంలో జనులందరూ ఆశ్చర్యపోయారు. మహాసాధ్వి, మహిమగల దేవత వెంగమాంబ అనుకున్నారు. వెంగమాంబ తాలిబొట్టును, పైట చెంగును భూమిలో పాతిపెట్టారు. పైన బీజాక్షరాలను లిఖించిన శిలను ప్రతిష్ఠించారు. నాలుగు వైపులా బండలతో గోడ నిర్మించారు. పైభాగాన రాతి బండలతో మూత బిగించారు. ముసలయ్య, పెదవెంగమ్మ, ఆమె భర్త క్రమంగా కాలగర్భంలో కలిసిపోయారు. వెంగమ్మకు ఎడం వైపున ముసలయ్యకు, కుడివైపున పెదవెంగమ్మకు ఆమె భర్తకు స్థానం కల్పించారు. గ్రామంలోని పిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు వెంగమాంబను దర్శిస్తున్నారు. తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. సంతానం లేనివారు ఆమె దగ్గర వడపడుతున్నారు. గాలి, దయ్యం, భూతం, పిశాచి వంటి గ్రహబాధలున్నవారు ఆమెకు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీర్ఘ రోగాలున్నవారు మండల పూజలు చేస్తున్నారు. అనుకున్న వారి కోరికలు నెరవేరుతున్నవి, సంకల్పాలు సిద్ధిస్తున్నవి. అమ్మవారికి భాగం పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు, లాభాలు గడిస్తున్నారు. అమ్మవారి పేరు ప్రతిష్టలు దేశమంతా వ్యాపిస్తున్నవి. ఆమె పట్ల భక్తి పెరుగుతూ ఉంది, పూజలు అధికమవుతున్నవి. గురువారం పూట ఆ తల్లిని దర్శించుకునే వారి సంఖ్య అధికమయ్యింది. పూర్వపు గుడిస్థానంలో పెద్ద దేవాలయం కట్టించారు. వెంగమ్మ గురవయ్యలకు, ముసలయ్యకు, పెద్ద వెంగమ్మకు, ఆమె భర్తకు విగ్రహాలు చేయించి ప్రతిష్ఠించారు. దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. సమీపంలో వినాయక స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం నిర్మించారు. ఉత్సవ విగ్రహాలను తయారు చేయించారు. నర్రవాడ గ్రామంలో ప్రవేశించే చోట అద్భుతమైన ముఖద్వారం నిర్మించారు. ఇక్కడ వాహన పూజ అధికంగా ఉంటుంది. పగలూరేయి నిమిత్తం లేకుండా వాహనాలు వస్తూ ఉంటాయి, పూజలు చేయించుకుంటారు. వాహనాన్ని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయించి తిరిగి వెళుతుంటారు. యాత్రికులు కుటుంబ సభ్యులతో వెంగమాంబ గుడి ప్రాంగణంలో నిద్ర చేస్తూ ఉంటారు, తలనీలాలు తీయించుకుంటారు. ప్రజల్లో వెంగమాంబ పట్ల భక్తి నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంది. ఆమె భక్తుల పాలి కల్పవల్లిగా కోరిన వారి కోరికలు నెరవేరుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం బహుళపక్షంలో వచ్చే ఆదివారం మొదలు గురువారం దాకా 5 రోజుల పాటు తిరునాళ్ళ జరుగుతుంది. ఆదివారం నాడు వెంగమాంబను పుట్టింటి నుంచి, అనగా వడ్డెపాలెంలోని ఆమె తల్లిగారింటి నుంచి పసుపు కుంకుమలతో ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారిని నిలుపుతారు. సోమవారం గ్రామోత్సవం జరుగుతుంది. మంగళవారం 4 గ్రామోత్సవం జరుగుతుంది. ఆ 4 నర్రవాడ, వడ్డెపాలెం, గుడివారిపాలెం, ఉలవారిపాలెం. 4వ రోజు బుధవారం పసుపు కుంకుమలతో పెద్ద ఊరేగింపు జరుగుతుంది. గురువారం 5వ నాడు బండ్లు తిప్పుతారు, అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుంటారు. బండ్లు తిరగడం ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ. అందులో గూడు బండ్లు, ప్రభల బండ్లు అని 2 రకాలుగా అలంకరించుకొని చుట్టుప్రక్క గ్రామాల ప్రజలు తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఉత్సవ సమయాలలో బండలాగుడు పందేలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. 16వ దినం సోమవారం నాడు పొంగళ్ళు పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం జరుపుతారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి సమీప ప్రాంతాల నుండి మాత్రమే కాక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వెంగమాంబను దర్శించడానికి వచ్చే యాత్రికులు బెంగళూరు కనిగిరి బస్సు ద్వారా, మద్రాసు కనిగిరి బస్సు ద్వారా, విజయవాడ ప్రొద్దుటూరు బస్సు ద్వారా, చీరాల బెంగళూరు బస్సు ద్వారా నర్రవాడలో దిగవచ్చును. కనిగిరి బద్వేలు మార్గంలో బద్వేలుకు 50 కిలోమీటర్ల దూరంలోనూ, కనిగిరికి 60 కిలోమీటర్ల దూరంలోనూ నర్రవాడ ఉంది. కోస్తా తెలంగాణ నుండి రైలు ప్రయాణికులు కావలి స్టేషన్లో దిగితే ప్రతి అరగంటకు నర్రవాడకు బస్సు సౌకర్యం ఉంది. భక్త మహాజనులారా, ఇది పేరంటాలు వెంగమాంబ మహాదేవి చరిత్ర. ఈ చరిత్ర విన్నవారికి, ప్రచారం చేసిన వారికి శ్రీ వెంగమాంబ మహాదేవి సకల శుభములు కలిగిస్తుంది. ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్న గ్రామాలలో సకాలంలో వర్షాలు కురుస్తాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి, కృషి వాణిజ్యాది వ్యాపార రంగాలు లాభాల బాటలో సాగుతాయి, విద్యార్థులకు ఉత్తమ విద్య అలవడుతుంది, యోగ్యులకు ఉద్యోగాలు లభిస్తాయి, యువతీ యువకులకు చక్కని వివాహ సంబంధాలు కుదురుతాయి, దంపతులు నిత్య సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు, సర్వజనులకు ఆరోగ్య భాగ్యాలు సమకూరుతుంటాయి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.